ஸ்ரீ மகாகணாதிபதயே நமஃ ஸ்ரீ குருப்யோ நமஃ நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத் பரம பவித்ரமைன கருட புராணம்லோக்கி மரளா ஸ்வாகதம் பலுகுதுனாம். இவாள கருட புராணம்லோ மனம் செப்புகோபோயே கொப்ப கட்டம் பைரவ உபாசன. ஒகானொகப்புடு ఈ చరాచర జగత్తునంతని ఈశ్వరుడు సృష్టించినప్పుడు ఉండడానికి మొదట్లో స్థలం లేకపోయింది ఆయనకు కూడా. ఎందుకంటే ఈ జగత్తు ఎప్పుడూ కూడా ప్రళయకాలంలో సర్వనాశనం అయిపోతూ ఉంటుంది. ఆ ప్రళయకాలంలో కూడా నాశనం కాకుండా ఉండడం కోసమని ఆయన ఒక స్థలాన్ని పెట్టుకున్నాడు. ఆ స్థలమే కాశీ. దాని గురించి త్వరలో మీకు కాశీఖండంలో చెప్పేశాం. ఈ సృష్టిలో ప్రపంచములన్నీ నాశనమైపోయిన ప్రళయ కాలంలో కూడా నాశనం కాకుండా శివుని యొక్క శూలాగ్రం మీద నిలబడే ఒక దివ్య స్థలం కాశీ. కాశ్రు అని ఒక ధాతు ఉన్నది. ఈ ధాతువునికి అర్థం ప్రకాశించుట. కాశ్రు దీప్తౌ అనగా ప్రకాశించుటకు కాశ్రు అనే ధాతువు ఆధారం. ఆ ధాతువు నుంచే కాశీ ఏర్పడింది. ఏ ప్రకాశం అది? ఎటువంటి ప్రకాశం అది? ప్రపంచములన్నీ నాశనమైపోయినా, లోకములన్నీ నశించిపోయినా, నక్షత్రములు గ్రహములు ఏమీ లేకపోయినా, చివరికి పంచభూతాలు సర్వం కూడా ఒకదాంట్లో ఒకటి లీనమైపోయినా, ఒక్క కాశీ మాత్రం నశించకుండా ఉంటుంది. శివుడు అప్పుడు కూడా తన త్రిశూలములో మధ్యలో ఉన్న ముళ్ళు చివర ఆ పట్టణాన్ని నిలబెట్టుంచుతాడు. అందుకని ఎప్పటికీ నశించదు గనక దానిని కాశీ అన్నారు. ఎల్లవేళలా విరుగుతుంది గనక కాశీ అన్నారు. పార్వతీ పరమేశ్వరుడు ఆ పట్టణమును ఎప్పుడూ విడిచిపెట్టరు గనక దాన్ని అవిముక్త క్షేత్రము అన్నారు. ముక్తము విడిచిపెట్టుట, విముక్తము పూర్తిగా విడిచిపెట్టుట, అవిముక్తము ఎప్పటికీ విడిచిపెట్టకుండా ఉండుట, అంత గొప్ప క్షేత్రం అది. ఆ క్షేత్రంలో పార్వతీ పరమేశ్వరుడు చేరి ఎన్నో సృష్టిలు చేశారని ఇదివరకు మీకు చెప్పాను. అదంతా కాశీఖండంలో ఉన్న ఘట్టం. ఇప్పుడు మనం గరుడ పురాణంలో చెప్పుకునేది భైరవ ఉపాసన. ఈ ఉపాసన విధానం తెలుసుకోవాలంటే ముందు భైరవుడు ఎలా పుట్టాడు, ఆయన ఏ ఏ రూపాలు ధరించాడు, ఎక్కడెక్కడ ఆయన ఆలయాలు ఉన్నాయో తెలుసుకుందాం. ఒకప్పుడు బ్రహ్మ నేనే గొప్పవాడిని అన్నాడు. దానికోసం ఓ చిన్న అసత్యం కూడా ఆడాడు. ఈ ఘట్టం కూడా శివపురాణంలో ఇతపురం చెప్పుకున్నాం. అసత్యం ఆడితే మాత్రం శివుడికి చాలా కోపం వస్తుంది. నేను పొరపాటు చేశాను క్షమించు అంటే ఎంత దుర్మార్గుడైనా ఈశ్వరుడు క్షమించి విడిచిపెడతాడు. కానీ అసత్యం ఆడితే మాత్రం ఈశ్వరుడికి చాలా ఆగ్రహం కలుగుతుంది. చాలామంది గుర్తుపెట్టుకోండి, మీ గురువు గారు ఎదురుగుండా కూర్చున్నప్పుడు పొరపాట్లు కూడా మీరేం తప్పుడు మాటలు అసత్యాలు పలకండి. ఎందుకంటే మీ మనస్సులో ఏముందో, మీరు మాట్లాడుతున్నది నిజమో కాదో చూపులతో కనిపెట్టే శక్తి గురువులకు ఉంటుంది. నా పక్కన ఎవడన్నా కూర్చున్నాడు అనుకోండి, ఇటుగా అటుగా ఎదురు ఉండగానే ఆ క్షణంలో అతని మనస్సులో ఏముందో మాకు తెలుస్తుంది. అయితే మేము చెప్పం, ఎందుకంటే మీరంతా మా పిల్లలు లాంటి వాడు కనుక. కానీ చెప్పటం లేదు కదా అని ఆ పాపాన్ని అసత్యాన్ని అంతకంతకీ పెంచుకుంటే మాత్రం ప్రమాదం. ఈశ్వరుడు కూడా ఎంతవరకు క్షమించాలో అంత క్షమిస్తాడు, స్థాయి దాటిపోతే ఆగ్రహిస్తాడు. మహిషాసురుణ్ణి అమ్మవారు ఎందుకు సంహరించింది? వాడు ఎన్ని పాపాలు చేసినా క్షమించింది. కానీ సృష్టి మొత్తం తలకిందులు చేసి ఏకంగా అమ్మవారినే నువ్వు నా భార్య కావాలని కోరాడు వాడు, అదిగో అంత దుస్థితికి వాడు వెళ్ళిపోయాక, దిగజారిపోయాక, పరమ పాపాత్ముడయ్యాక వాడు చంపింది. అదే వాడు అమ్మను చూడగానే, జగన్మాత నేను నీ భక్తుణ్ణి, తెలుసో తెలియకో మహాపాపాలు చేశాను, దేవతల్ని హింసించాను, దేవతాస్త్రీలను చెరపెట్టాను, ఇప్పుడు పొరపాటు గ్రహించాను, నన్ను క్షమించనుంటే వాడిని తీసుకెళ్లి నెత్తి మీద పెట్టుకునేది ఆ తల్లి. కాబట్టి ఎప్పుడన్నా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే పాపం పెరగాలి, పండాలి. ఇవాళ హైదరాబాద్లో పాత బస్తీలో తొరకాళ్ల పాపం అలాగే పండబోతున్నది, రెచ్చిపోతున్నారు. మహాపాపం ఒక స్థాయి దాటి చేస్తే అప్పుడు ఆ పాపమే వాళ్ళ నాశనం చేస్తుంది. అపిస్వల్పస్య ధర్మస్యత్ర ఆయతే మహతో భయాత్. నువ్వు ధర్మం ఎంత చేసినా, అంటే కొంచెం మంచి చేసినా, అది నిన్ను మహాభయం నుంచి రక్షిస్తుంది. కానీ పాపం మాత్రం విపరీతంగా చేస్తే అప్పుడు అది పండుతుంది. ధర్మమేమో కొంచెం చేసినా సరట, పాపం కొంచెం చేస్తే మాత్రం భగవంతుడు పట్టించుకోడు, చిన్న చిన్న పాపాలు పట్టించుకోడు. ధర్మము అంటే మంచి, ఇంత చేస్తే కొండంత ఉపకారం చేస్తాడు. అది అపకారం కొండంత చేసినప్పుడే ఆయన శిక్షించడానికి వస్తాడు. కాబట్టి మనం అపకారాలు ఎక్కువ చేయకుండా చూసుకోవాలి, పాపాలు ఎక్కువ చేయకుండా చూసుకోవాలి. మేము లక్ష యాగాలు చేసామండి కానీ హిందువులు నాశనం అయిపోతుంటే గుడ్ల పిరుగు చూస్తున్నామండి అని ఎవడన్నా పరిపాలకుడు మాట్లాడితే నువ్వు చేసిన యాగాలు, నువ్వు చేసిన మంచి పూజలు నిన్ను రక్షించవు, ఎందుకంటే హైందవ ధర్మాన్ని నాశనం చేసే పాపాత్మలతో స్నేహం చేస్తున్నావు కనుక. కర్ణుడిలో కూడా కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, కొన్ని దానాలు చేశాడు. ఆ దానాలు వాడిని రక్షించాయే యుద్ధరంగంలో, అర్జునుడి చేతిలో చచ్చాడు లేదు వాడు. దుర్యోధనుడు కూడా పౌండ్రకమని యాగం చేశాడు, ఆ యాగం చేస్తే మాత్రం వాడు తొడలు విరగకుండా ఊరుకున్నాయా. ఎందుకని, దుర్యోధనుడు యాగం చేసినా కర్ణుడు అంతో ఎంతో పిచ్చిదానం చేసినా వాడు పాపాత్ములు, మహా అపచారాలు చేశారు, సంపూర్ణముగా ధర్మ విరుద్ధంగా నడుచుకున్నారు. అందువల్ల యుద్ధరంగంలో వాళ్ళని దేవుడు కూడా కాపాడలేదు. సూర్యుడు కన్న తండ్రియుడు కూడా కర్ణుడు కాపాడాడా? దుర్యోధనుడు చేసినటువంటి పూజలు వాడిని కాపాడే కాపాడవు. ఇది ఇవాళ మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులు గుర్తుపెట్టుకోవాల్సిందే. మనం ధర్మాన్ని కూడా ఆచరించాలి. ధర్మమును ఆచరించినప్పుడే ఈ యాగములు పూజలు మనల్ని రక్షిస్తాయి. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, సాధ్యమైనంత వరకు ధర్మబద్ధంగా గెలుపు పొందుదాం. అధర్మం అప్పుడప్పుడు చెయ్యక తప్పదు, కానీ ఎల్లవేళలా అధర్మమే జయిస్తుందని ఎప్పుడు అనుకోకూడదు. బ్రహ్మంతటి వాడు అసత్యమాడి విజయం పొందాలనుకోగానే ఈశ్వరుడు వారి బ్రహ్మ విష్ణువుతో పోటీపడి విజయం సాధించడానికి అసత్యమాడతావా, తప్పుడు సాక్ష్యాలు తీసుకొస్తావా, నీకిదే తగిన శిక్ష అని వెంటనే తన శరీరం నుంచి కాలభైరవుణ్ణి సృష్టించాడు. ఒక వికటాట్టహాసం చేశాడు, చేయగానే ఆయన శరీరం నుంచి కాలభైరవుడు పుట్టుకొచ్చాడు. భైరవుడు మోకాళ్ళ వరకు మాత్రమే ఉండే వస్త్రం కట్టుకుంటాడు, దానికి అంగవస్త్రం అని పేరు. పూర్వకాలంలో ఉపనయన కాలంలో మోకాలు కిందకి వెళ్లకుండా ఉండే వస్త్రాలు ధరింపజేసేవారు. ఇప్పుడు చాలామంది అంగవస్త్రాలే ధరిస్తున్నారు, వాటికి షార్ట్లని పేరు. వీళ్ళు షార్ట్ వేసుకున్న వాడు చూస్తే షూట్ చేయాలనిపిస్తూ అప్పుడప్పుడు అనమాట, మరీ దరిద్రంగా కనపడుతున్నాయి అవి. రామరామ, దున్నపోతుకు పట్టుకొచ్చి గుడ్డ తగిలించినట్టుగా. నేను అన్నాన్ని ఏమనుకోకండి, అప్పుడప్పుడు ఈ మాత్రం అంటే ఏమన్నా బాగుపడతారేమో అండి. అంగవస్త్రంలో ఒక అందం ఉంది, ఇది అంగవస్త్రం కాదు, ఈ షార్ట్ భంగవస్త్రం. సరే, ఎవరి పట్ల వాడవనుకోండి, మేమేం చేయలేము. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాల ప్రభావం అది, కలియుగ ప్రభావం అది. అంగవస్త్రం ఒకటి ధరించి భూమి ఆకాశాలు నిండుతున్న మహాశరీరంతో ఎర్రని తల వెంట్రుకలతో భీకరాకారుడై కోరలతో పుట్టుకొచ్చాడు. ఆయనే భైరవుడు అని పిలువబడ్డాడు. శివుడి శరీరం నుంచి పుట్టిన ఆయన శివుడికి మరొక రూపం. భీ అంటే భయపెట్టుట, రవము అంటే శబ్దం. ఆయన భయపెట్టే శబ్దం చేస్తాడు. ఆయన ఒక హుంకారం చేశాడంటే హుం అన్నాడా, లోకాలన్నీ వణికిపోతాయి. లోకాలని భయపెట్టే శబ్దం చేస్తాడు కనుక ఆయనని భైరవుడు అన్నారు. ఈ భైరవుడు పుట్టి పుట్టగానే తండ్రి ఏమిటి అజ్ఞాన గాని, నువ్వు నా శరీరం నుంచి పుట్టావు, నా రూపం నీవు, నీకు నాకు తేడా లేదు, కాబట్టి నీకు ఏ దోషం అంటదు. ఈ బ్రహ్మగారు అసత్యమాడాడు, వాడు అసత్యమాడినటువంటి తల నరికి వారి అనగానే కాలభైరవుడు ఈ బ్రహ్మగారి ఐదవ తలని నరికేశాడు. బ్రహ్మగారికి ఒకప్పుడు తూర్పు కేసు ఒక ముఖం, దక్షిణముఖేసి ఒక ముఖం, ఉత్తరముఖేసి ఒక ముఖం, పడమరకేసి ఒక ముఖం, నాలుగు ముఖాలే కాక ఒక ముఖం ఇలా పైకి కూడా ఉండేది. ఆకాశం కేసి తిరిగి ఆకాశాన్ని చూస్తున్న అలా పైకి ఉన్న అచ్చమన శివుడికున్న పంచమ ముఖం ఎలా ఉంటుందో అలాంటి ముఖం ఉండేది. ఆ ముఖంతో నేను శివలింగము యొక్క శిరస్సు చూశాను అని అసత్యమాడాడు ఎవరు, బ్రహ్మ. అందుకని ఏ ముఖంతో అసత్యమాడాడో ఆ ముఖాన్ని కాలభైరుడు గిల్లి వారేశాడు. అప్పుడు బ్రహ్మగారికి దోషం పోయింది, మిగతా కథంతా మనకు అక్కర్లా. ఆ బ్రహ్మ కపాలం కాలభైరువుడి చేతికి అతుక్కుపోయింది, ఆ పుర్రి అతుక్కుపోయి ఊడిగాలేదు. ఎంత చెడ్డ బ్రహ్మగారు, మరి బ్రహ్మే కదా, బ్రహ్మ హత్యా పాపం తొట్టుకుంది వీరికి. అప్పుడు శివుడు నవ్వి, ఎవరు చేసినా దోషం దోషమే అని చెప్పడానికి ఆ కపాలం నీ చేతికి అతుక్కునేలా చేశాను. ఈ కపాలం పుచ్చుకొని కాలభైరవ ప్రపంచమంతా భిక్షాటనకి వెళ్ళు, ఇంటింటికి తిరిగి భిక్షాందేహి అని యాచించు. అలాగే నేను ఇంటింటికి తిరిగి భిక్షాందేహి అని యాచిస్తాను. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, కాలభైరవుడు సాక్షాత్తు రుద్రరూపుడు, అయినా ఎవరు చేసినా తప్పు తప్పే. బ్రహ్మగారు తప్పు చేసినందుకు ఆ తప్పుకి తల గిల్లడం బ్రహ్మహత్యా పాపమే. ఈ పాపములకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. బ్రహ్మహత్యకు ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే ఇంటింటికి తిరిగి ముష్టెత్తుకున్నటే ప్రాయశ్చిత్తం. ఒక గొప్ప వ్యక్తి ఒక వ్యక్తి దగ్గరికి మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ముష్టి అడగడం సహజంగా తక్కువ కింద భావిస్తాడా భావించడా? ఒక మహాత్ముడు ఉన్నాడండి, ఆయన చాలా గొప్పవాడు, ఇంతటి గొప్పవాడు, ఇతరుల దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఈ పనికి డబ్బు ఇవ్వండి అని యాచించడానికి అంత తేలికగా ముందుకు రాడు. యాచన మరణంతో సమానమాట. మృత్యువు మృత్యువు కాదు, మరణం మరణం కాదు. తెలుగులో చెప్పాలంటే చావు చావు కాదట. ఏది చావు అంటే అడుక్కోవడమే చావు. బాబు ఈ పూట నాకు తిండి లేదు, లేదు బాబు ఈ పూట నాకు కట్టుకోవడానికి వస్త్రాలు లేవు, ఈ పని చేద్దామంటే డబ్బు లేదు, నాకు ఈ పనికి ఎంత డబ్బు ఇవ్వండి అని ఇతరుల దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచి యాచించడం కంటే మహాపాపం మరొకటి లేదట. ఆ యాచన మరణం కంటే బాధాకరమైనది. అందుకే మహాత్ములు ఎప్పుడు యాచనకి అంత తేలిగ్గా సంసిద్ధులు కాదు. యాచన చాలా బాధ కలిగిస్తుంది, అందుకని యాచకులు కాకూడదు అని కోరుకుంటారట మహాత్ములు అయినటువంటి వాడు. సరే ఏం చేస్తాం, తప్పనిసరి గనక మహాపాపం ఒకటి చేసావు గనక నువ్వు ఆ మహాపాపమునకు ప్రాయశ్చిత్తంగా ఇంటింటికి వెళ్ళి భిక్షాందేహి అని బ్రహ్మకపాలంలోనే ఆహారం వేయించుకుని ఆహారాన్ని తిను. ఇంటింటికి తిరిగి భిక్షాటన చేస్తే బ్రహ్మహత్యా పాపం వంటి మహాపత్య పాపాలు వాటంతటవే తొలగిపోతాయి. భిక్షాటన వల్ల పాపాలు తొలగిపోతాయి. ఇంకొక విషయం, నీ చేతికున్న పుర్రె తన ఎంత తాను ఊడి కింద పడితేనే కదా పాపం గుర్తుగా పోయినట్టు. అది పోవాలంటే రెండు మార్గాలు. అయితే గొప్ప క్షేత్రానికి వెళ్ళు. గొప్ప క్షేత్రానికి వెళితే ఆ పాపం తనంత తానే పోయి చేతిలో ఉన్నటువంటి పుర్రె కింద పడిపోతుంది. లేదా ఏ ఇంటికైనా వెళ్ళి నువ్వు భిక్షాందేహి అన్నప్పుడు ఇంట్లో వాళ్ళు నిన్ను లోపలికి పిలిచైనా భిక్షం వెయ్యాలి, లేదా వాళ్ళైనా బయటకు వచ్చి భిక్ష వెయ్యాలి. గడప అవతల ఉండి భిక్షాటన చేసే యాచకుడిని గడప బయట ఉంచి ఎవరైనా భిక్ష వేస్తే వారికి నీ పాపం వెళ్ళిపోతుంది అని శివుడు సూచించగానే మహాభైరవుడు కాలభైరవుడు బ్రహ్మకపాలం చేత పట్టుకుని భిక్షాందేహి అంటూ లోకాలు తిరగడం మొదలెట్టాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన చేతిలో ఉన్న పుర్రి ఊడి కింద పడలేదు. ఇలా తిరుగుతూ తిరుగుతూ ఒకనాడు ఆయన వైకుంఠానికి వచ్చాడు. తీరా వైకుంఠానికి వచ్చేసరికి అక్కడ లక్ష్మీదేవి, మహానుభావ కాలభైరవ నీకు భిక్ష వేస్తాను ఉండు అన్నది. అమ్మవారికి తెలియదా లేక అయ్యవారికి తెలియదా? వచ్చినవాడు సాక్షాత్తు శివుడు అని లక్ష్మికి తెలుసు. జగదంబ సకల సంపదలకి మూలకారకురాలు ఆదిలక్ష్మి అని కాలభైరవునికి తెలుసు. అయినా లోకానికి ఒక సందేశం ఇవ్వడానికి ఇద్దరు ఒక నాటకం ఆడారు. కాలభైరవుడేమో వైకుంఠం దగ్గర గడప బయట ద్వారానికి బయట నిలబడ్డాడు భిక్షాందేహి అని. అమ్మవారు లోపల నుంచి భిక్ష పట్టుకొచ్చింది. ఆవిడ గడప దాటైనా బయటికి వెళ్ళడానికి భిక్ష వేయలేదు, కాలభైరవుడి లోపలికి రమ్మని పిలవలేదు. తాను గుమ్మం అవతలున్నది, ఈయన యువతలు ఉన్నాడు, యువతల నుంచి అవతలకి ఆవిడ భిక్ష వేసింది. వెంటనే ఈ బ్రహ్మకపాలం కాలభైరవుడి చేతి నుంచి వచ్చి లక్ష్మీదేవి చేతికి అతుక్కుపోయింది. అన్నీ ఎరిగి ఏమి ఎరగనట్టు ఆవిడ విష్ణుకి తిరిగి, స్వామి కాలభైరవుడి చేతికి ఉన్న భిక్షాపాత్రం పుర్రె నా చేతికి వచ్చి అతుక్కుపోయింది, కారణమేమిటి అంది. అప్పుడు స్వామి చిరునవ్వు నవ్వి, ఎప్పుడు భిక్ష వేసేవాడు గుమ్మం దాటి బయటికి వెళ్ళి భిక్షుకులకి భిక్ష వేయాలి, లేదా గొప్ప గొప్ప వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని ఇంటి లోపలికి ఆహ్వానించి వినయంగా పిలిచి ఆసనమిచ్చి కూర్చోబెట్టి భిక్ష వేయాలి. మహాపండితుడు మహాజ్ఞాని మన ఇంటికి వచ్చాడు, ఆయన ఏదో పనుండి వచ్చాడు భిక్ష కోసం, అప్పుడు ఆయన్ని లోపలికి పిలవాలి, కాళ్ళు కడగాలి, ఆసనమిచ్చి కూర్చోబెట్టాలి, వినయంగా దానం చేయాలి. లేదా ఎవడో ముక్కు ముఖం తెలియని వాడు వచ్చాడు, వాడెవడో మనకి తెలియదు, వాడు భిక్షుకుడు భిక్షాందేహి అన్నాడు, వాడి లోపలికి పిలవడం మనకి ఇష్టం లేదు, అప్పుడు మనమే బయటికి వెళ్ళి గడప దాటి వెళ్ళి ఆ వ్యక్తికి భిక్ష వెయ్యాలి.
అది భిక్ష వేసే పద్ధతి. అంతేకాని మనం గడప లోపలుండి అవతల వాడు గడప బయట ఉండి ఈ మధ్యలో గడప అడ్డంగా ఉన్నప్పుడు యువతల చోతులకి చెయ్యి చాచి భిక్ష వేస్తే అవతల వాడి పాపాలు మనకు వస్తాయి. ఇప్పుడు కాలభైరుడి చేతిలో ఉన్న బ్రహ్మ కపాలం ఆయన బ్రహ్మహత్యా పాపం, అది నీకు అంటుకోవడానికి మూల కారణం ఇది అనగానే ఆవిడ కంగారు పడి ఏది అన్ని ఎరుగుండి బలి చేసి కూడా ఏమి ఎరగనట్టుగా, కాలభైరవ ఈ భిక్షాపాత్రని నేను నా చేతి కట్టే పెట్టుకోలేను నువ్వే తీసుకోనగానే ఆయన చిరునవ్వు రవి మూడు సార్లు కాలభైరవ ప్రసన్న కాలభైరవ ప్రసన్న కాలభైరవ ప్రసన్న అని పలికితే చాలు నేను ఈ పురిని తిరిగి తీసుకుంటాను అన్నాడు. ఆవిడ మొమ్మారు కాలభైరవ ప్రసన్న 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 అనగానే వెంటనే ఈ భిక్షాపాత్ర తిరిగి ఆయన బతుకుపోయింది. అది పుచ్చుకుని తిరుగుతూ తిరుగుతూ ఆయన కాశీ వచ్చాడు. కాశీ రాగానే కాశీక్షేత్రంలో ఆ పుర్రె హాహాకారాలు చేస్తూ నేల మీద పడి దొల్లుకుంటూ పోయి బదరీకి వెళ్ళిపోయింది. అదిగో బదరీలో నరనారాయణుల గుడి ఉన్న ప్రాంతంలో పడింది ఆ పుర్రె కణుచి అక్కడికి దొల్లుకుని పోయి అందుకే దానికి బ్రహ్మకపాలం అని పేరు. కాశీక్షేత్రానికి వస్తే కానీ ఆయన చేతిలో ఉన్న పుర్రె పడలేదని పడింది కొని అక్కడ ఉండిపోయింది. అక్కడ ఉండకుండా ఎక్కడో బదరీ దాకా పోయింది. అప్పుడు కాలభైరవుడు పరమ పవిత్రమైనది వారాణసి క్షేత్రం, ఈ క్షేత్రంలో ఎటువంటి పాపమైనా నశిస్తుంది, బ్రహ్మహత్యాది మహాపాపములనే అడవులను కాల్చివేసే దావాగ్ని వారణాసి అన్నాడు ఆయన. అడవుల్ని తగలబెట్టడానికి ఒక అగ్ని ఉంటుంది దానికి దావాగ్ని అని పేరు. దావాగ్ని పుట్టిందంటే అడవి మొత్తం భస్మం అయిపోతుంది. కాశీ ఒక దావాగ్ని. ఏం దావాగ్ని అంటే అడవుల్ని తగలబెట్టే దావాగ్ని. ఏ అడవుల్ని? బ్రహ్మహత్య వంటి మహాపాపములనే అడవులను తగలబెట్టే దావాగ్ని కాశీ. అంటే అగ్ని అడవిని కాలుస్తుంది, మనం చేసిన పాపములనేటటువంటి అడవులను కాశీ అనే దావాగ్ని కాలుస్తుంది. అంటే అంతరార్థం కాశీ కడుగు పెడితే నీవు ఎటువంటి మహాపాపము చేసినా ఆ పాపం అక్షణమే నాశనమైపోతుంది అని అర్థం. అందుకే జ్ఞానులు తరచుగా కాశీ వెడతారు, కాశీలో నివసిస్తారు. అప్పుడు లోకములన్నీ జయ కాలభైరవ మహానుభావ నీవు సాక్షాత్తు రుద్రస్వరూపుడివి, లోకాలన్నిటినీ సంరక్షించేది నీవు, సృష్టించేది నీవు, ప్రళయకాలంలో లోకములను నీలో కలుపుకునేది నీవు, నీవు ప్రజారక్షణ కోసం అనేక రూపములు ధరించి ప్రజల్ని రక్షించు అని ప్రార్థించారు. అప్పుడు ఆయన వెంటనే తన శరీరమును 8 కింద విభజించుకున్నాడు. ఈశ్వరుడికి అష్టమూర్తి అని పేరు. 8 రూపాలతో ఉంటాడు ఆయన, భవ సర్వాది రూపాలతో ఉంటాడు. అలాగే కాలభైరవుడు కూడా మరొక ఈశ్వరుడు గనక తన శరీరమును 8 కింద విభజించాడు అంటే 8 రూపాలు ధరించాడు. అందులో మొదటిది అసితాంగ, రెండవది రురు, మూడవది చండ, నాలుగవది క్రోధ, ఐదవది ఉన్మత్త, ఆరవది కపాలి, 7 భీషణ, 8 సంహార. ఈ రూపాలు ధరించాడు. అంటే ఇప్పుడు ఆయన ఎంతమంది భైరవులు? 8 భైరవులు, అష్ట భైరవులు. అష్ట భైరవుల పేర్లు అనమాట అసితాంగ భైరవుడు, రెండవవాడు రురు భైరవుడు, చండ భైరవుడు, క్రోధ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, భీషణ భైరవుడు, సంహార భైరవుడు. అందులో మొదటి భైరవుడు అసితాంగ భైరవుడు. సిత అంటే తెలుపు, అసిత అంటే నలుపు, అంగ అంటే అవయవాలు, సితాంగము అంటే తెల్లని అవయవాలు. తెల్లని అవయవాలతో శివుడు ఉంటాడు. ఆ శివుడే కాలభైరవ రూపంలో ఒక రూపం ధరించినప్పుడు అసితాంగుడయ్యాడు, నల్లగా ఉంటాడు. అది ఏం నలుపు అంటే అదే తారు నలుపు కదట, కృష్ణమేఘం, జలదం, వర్షాకాల జలదం అనమాట. మేఘాల్లో కూడా కొన్ని తెల్ల మబ్బులు ఉంటాయి, కొన్ని కారు మబ్బులు ఉంటాయి. కారు అంటే నలుపు, కారు మబ్బు అంటే నల్లని మబ్బులు అనమాట. వర్షాకాలంలో చూసారా శ్రావణ మాసంలో వర్షం ఇచ్చే కొన్ని మేఘాలు దట్టంగా ఆకాశం అంతా ఆవరిస్తాయి, అవి ఒక విచిత్రమైన నలుపులో ఉంటాయి. ఆ మేఘములు ఎటువంటి రంగులో ఉంటాయో ఆ రంగులో ఉంటాడు. అందుకే నీలమేఘ ఛాయ శరీరుడు అన్నారు ఈయన కూడా. శ్రీకృష్ణ పరమాత్ముడు అలాగే ఉంటాడనమాట. సజల్ల జల్లద సముదయ రుచిరేణా, సజల జల్లద సముదయ రుచిరేణా అని భక్తజీ దేవుడు శ్రీకృష్ణుని వర్ణించాడు. అంటే ఏమిటి? నీటితో నిండిన మేఘముల కాంతి వంటి కాంతి కలిగిన వాడు ఆయన. అంటే శ్రీకృష్ణుడు పూర్తిగా నీళ్లు ఉన్నటువంటి నల్లని మేఘం ఏ రంగులో ఉంటే ఆ రంగులో ఉంటాడు. అందుకని సజల జలద మేఘ శ్యాముడు అనమాట. సజల జలద శ్యాముడు, నీలమేఘ శ్యాముడు. అలాగే అసితాంగ భైరవుడు కూడా నల్లని కారుబొగ్గు వంటి రంగు కలిగి ఉంటాడు. ఆ రంగు చూస్తే ముచ్చట వేస్తుంది భయం వేయదు. నిజంగా ఎవడన్నా రాక్షసుడు నల్లని ఆకారంతో వస్తే మనం చూసి తట్టుకోగలమా? ఎంత ఎందుకంటే రాత్రి కూడా ఒక్కోసారి బాగా నల్లగా ఉన్న దున్నపోత కనపడితేనే భయం వేస్తుంది మనకి. చేయగట్లు నల్లగా ఉన్న కొన్ని పందులు చూస్తే భయం వేస్తుంది, నల్ల తాసుభావం చూస్తే భయం వేస్తుంది. వాటికంటే పాపాత్ముడు మనిషి ఎలా ఉన్నా మనస్సు నల్లగా ఉన్నవాడు చూస్తే ఇంకా భయం వేస్తుంది. కానీ అదేమిటో తెలియదు. కానీ భైరవుడు అసితాంగుడైన చూడ్డానికి మాత్రం ముచ్చటగా ఉంటాడు ఆయన. ఆయన అలా ఆకాశాన్ని అంటుతున్న శరీరంతో ఉంటాడు. ఒక్క అరచేతులు, అరికాళ్ళు, పెదవులు, లోపల నాలుక ఇవి మాత్రం ఎర్రగా ఉంటాయి, కళ్ళు ఎర్రగా ఉంటాయి. మిగతా శరీరం అంతా కూడా అద్భుతమైన నల్లని వర్ణంలో ఉంటుంది. అది కాలభైరవుని యొక్క ఒక దివ్య రూపం. ఆ రూపంలో స్వామి మొదట వెలిచాడు. ఈ అసితాంగ భైరవుణ్ణి విడిచిపెట్టకుండా 8 బుధవారములు కానీ 8 అష్టమీ తిథులలో కానీ పూజిస్తే ఆ వ్యక్తి చుట్టూతో ఉండే ఎటువంటి భయంకరమైనటువంటి కష్టాలైనా పటాపంచలేకపోతాయి, బ్రహ్మహత్యాది మహాపాపాలు తొలగిపోతాయి. అసితాంగ భైరవుడి యొక్క ఉపాసన గురించి చెప్పుకుందాం క్లుప్తంగా. మొత్తం అందరి గురించి చెబుతాను నేను మీకు. అందులో అసితాంగుడు, ఈ నల్లని భైరవుడిని మనం ఎలా ఉపాసించాలి, దానివల్ల ఏ లాభాలు, ఎప్పుడెప్పుడు ఉపాసించాలి. మీరు వీలుంటే కాశీ వెళ్ళండి. కాశీలో 8 ఉండడం కష్టం అందరికీ. అలా ఉన్నవాడు కాశీలో కాలభైరవ దర్శనం చేసుకుని అక్కడే ఈ ఉపాసన చేసుకోండి. కుదరని వాళ్ళు కాలభైరవుడి యొక్క విగ్రహం ఒకటి తయారు చేసుకోండి. దానికి నల్లని రంగు పోయండి, లేదా నల్లని చెట్టు వేరుతో కూడా కాలభైరవుడి యొక్క విగ్రహం చేసుకోవచ్చు. అలా నల్లని వేరుతో చేసిన విగ్రహము అసితాంగ భైరవుడు అని పిలువబడుతుంది. లేదా ఇంకా తెలివితేటలు ఏంటంటే ఇనుము, రాగి ఈ రెండింటినీ కలిపి దాంతో విగ్రహం తయారు చేసుకోండి. ఇనుము ఎలాగో కొంచెం ఒక రకమైన నలుపు ఉంటుంది, అలాంటి నల్లని విగ్రహం తయారు చేసి దానికి నల్లని నూనె పూయండి, అంటే నువ్వుల నూనె పూయండి. పూసి ఆ విగ్రహాన్ని పూజామందిరంలో పెట్టుకోండి. ఈ విగ్రహం పూజామందిరంలో అష్టమి నాడు పెట్టుకోవాలి. బుధవారము, అష్టమి, ఆదివారము ఇవి కాలభైరవునికి చాలా ప్రీతి. 8 బుధవారములు కానీ, 8 అష్టమీ తిథుల్లో కానీ మీరు ఈ కాలభైరవుని భక్తితో పూజించండి. నల్లని పువ్వులతో పూజించండి, నీలంగా ఉన్న పువ్వులతో అనమాట. నీలంగా ఉండే డిసెంబరాలని ఈ మధ్యన నీలంగా ఉన్న పువ్వులు చాలా వస్తున్నాయి. చిన్న చిన్న బంతి పువ్వులు, ఇలాంటి పువ్వులతోటి పూజ చేయండి. అష్టోత్తర శతనామాలు ఉంటాయి కాలభైరవుడికి, 108 నామాల నామాలతో పూజించండి. గారెలు, మినప గారెలు పెట్టండి. మినప పప్పుతో చేసిన గారి వేరు, మినుములతో చేసిన గారి వేరు. మినుములు పైరు పొట్టు తీయకుండా గుళ్ళు గుళ్ళు కింద ఉంటాయి కదా నల్లగాను, నల్లని మినప గుళ్ళుని మెత్తగా రుబ్బి దానితో గారెలు చేయండి. అది కూడా నువ్వుల నూనెతో చేస్తే మంచిదంట. అసలు నువ్వుల నూనెతో చేసిన గారెలు ఆరోగ్యం ఇస్తాయి. ఇప్పుడు వాడు మనం ఈ సన్ఫ్లవర్ అని, మొహం ఫ్లవర్ అని వస్తున్నాయే, ఈ ఆయిల్స్ వల్ల ఏ లాభం లేదు, వీటి వల్ల ఏం ఆరోగ్యము లేదు. కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ అని పప్పు నూనె మానేసాం. చక్క నువ్వు పప్పుతోటి, నువ్వులతోటి, వెరుసనుకోళ్ళతోటి నూనె చేయించుకున్నంతకాలం ఆ నూనె తిన్నప్పుడు మనుషులు కొంచెం హాయిగా ఆరోగ్యంగా ఉండేవారు. దగ్గు వచ్చేది కాదు. ఇప్పుడు దగ్గు పోయి సిగ్గులు వస్తున్నాయి మనకి. అన్నిటికీ భయమే. నెయ్యి తినకూడదు, ఇంకోటేది తినకూడదు. ఇదంతా కుట్ర, మనమే జరుగుతున్న కుట్ర. మన ఆయుర్వేదాన్ని దెబ్బతీసేసి ఈ పిచ్చి పిచ్చి అని నేర్పారు మనకి. అసలు నిజం చెప్పాలంటే నెయ్యి బాగా తిన్నవాడే ఆరోగ్యంగా ఉంటున్నాడు. మంచి పప్పు నూనెతోటి హాయిగా ఆవకాయ గారి తిన్నవాడు ఆరోగ్యంగా ఉంటాడు. నేను నడుస్తున్నాను కదా, శుభ్రంగా తెగ నడుస్తున్నాను లేదా, నాతో మీరు ఎందుకు నడవలేకపోతున్నారు? పాతికాడ కుర్ర నడవలేడు. పైకి కిందకి మెట్లు 2 ఎక్కలేక అమ్మమ్మ పైన నుంచి బకెట్లో కిందకి సామాన్ దింపుకుంటున్నాడు. అంటే ఏంటి, ఓపిక పోయారన్నమాట. ఎందుకు ఓపిక పోయి మనిషిలా అయిపోతున్నాడు అంటే, ఎప్పుడైనా పప్పు నూనె తింటేగా, మినుపుతో మినుపుగుళ్ళతో తయారు చేసిన గారెలు తింటేగా, మినప గారి తిండు, ఇంకోటి తిండు, ఏవి తినకపోతే ఇలాగా ఎండిపోయి తిండ గనక ఎండిపోయి ఆ తర్వాత అలా అయిపోతాడు. 10 కడలు పుట్టి పుట్టగానే కళ్ళ జోడు, ఎప్పుడు జోడి, ఈ జోడు ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. కాబట్టి శుభ్రంగా మినుముతో గాలిని చేసి నివేదన చేయండి, అష్టోత్తర శతనామాలతో పూజించండి, పంచామృతాలతో అభిషేకం చేయండి, యథాశక్తి భక్తితో పూజించండి. ఈ ఎనిమిది వారములు ఇలా పూజించాక ఈ విగ్రహాన్ని శుభ్రంగా తోమి మళ్ళీ పూజామందిరంలో పెట్టి ఈ పూజ చేసిన పువ్వులు ఇంట్లోనే అట్టే పెట్టుకుని ఇంట్లో ఎక్కడన్నా స్థలం ఉంటే నేల మీద పాతి పెట్టేయండి. ఈ పూజా పుష్పాలు పూజా ద్రవ్యాలు మీ ఇంటి నేలలో భూమిలో కలిసిపోతే ఆ ఇంటికున్న వాస్తు దోషాలు పటాపంచలేకపోతాయి. పొలాలున్న వాళ్ళు పొలాల్లో వేసుకుంటే పొలాలు విరగబొండుతాయి, శత్రువుల పీడ తొలగిపోతుంది. మేము కంపార్ట్మెంట్లు అనే పేరుతో అపార్ట్మెంట్లో ఉంటున్నామండి అనేటటువంటి వాళ్ళు వీటిని తీసుకెళ్ళి కాలువలో కలపండి. ఇలా ఎనిమిది వారములు అసితాంగ భైరవుని పూజిస్తే ఎనిమిది అష్టములు కానీ ఎనిమిది బుధవారములు కానీ పూజ చేస్తే భయంకర మహాపాపాలు తొలగిపోతాయి. మనం తెలుసో తెలియకో అనేక దోషాలు చేస్తున్నాం, ఈ దోషాలన్నీ విముక్తి పొందాలంటే ఇంతకంటే మరొక మార్గం లేదు పొమ్మన్నారు. అన్నిటికీ మించి తెలుసో తెలియకో మనం ప్రతిదినము చీపురు కట్టతో తుడుస్తున్నప్పుడు కొన్ని జంతువులు చచ్చిపోతున్నాయి, దోమలు చంపడానికి కొన్ని మందులు వాడుతున్నాం, అన్నం వండుతున్నప్పుడు కొన్ని క్రిములు నశిస్తున్నాయి, కూరలు వండుతున్నప్పుడు కొన్ని చచ్చిపోతున్నాయి, భూమి దున్నుతూ ఉంటే కొన్ని చచ్చిపోతున్నాయి. ఈ హింసాపాపం నుంచి బయటపడడానికి అసితాంగ భైరవుణ్ణి ఆరాధించాలి. కనీసం విగ్రహం చేసుకుని మీకు తోచినట్టు పూజించండి, ఆయన సంతోషిస్తాడు. కాకపోతే ఎనిమిది అష్టములు కానీ ఎనిమిది బుధవారాలు కానీ పూజించండి. ఇది అసితాంగ భైరవ పూజ. ఇంకా రెండవది రురుభైరవుడు. రురువు అని ఒక పురుగు ఉంటుంది, ఆ పురుగు ఆకారంలో అప్పుడప్పుడు ఆయన దంతాలు కనపడతాయట, అందుకని ఆయనకి రురుభైరవుడు అని పేరు వచ్చింది. ఈ రురువులు అనే పురుగులు నరకంలో ఉండి మనం అక్కడికి వెళ్ళగానే మనం చేసిన పాపాలకి ఒళ్ళంతా కుట్టి 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 పీడిస్తాయి. రురువులు ఉన్నాయి కనుక దానికి రౌరవము అని పేరు. రౌరవ నరకం అంటే రురువులు అనే పురుగులు నింపబడినటువంటి నరకం. రురువులనే పురుగుల చేత అక్కడ జీవులు పీడింపబడి హింసింపబడి శిక్షలు అనుభవించి ప్రక్షాళన చెందుతారు కనుక ఆ నరకమునకు రౌరవం అని పేరు. ఆ రౌరవం కొంచెం పెద్దదై పురుగులు పెద్దవైతే మహారౌరవం అంటారు. అంటే ఇంతకీ అక్కడ అసలు రహస్యం ఏంటంటే అక్కడ ఉన్న రురువులు. ఈ రురువులనే పురుగులు మృగాలు పూర్వకాలంలో ఉండేవి. అసలు అవి కుడతాయిటండి ఇనపముళ్ళుతోటి మంచి విషంతో కూడిన ఎర్రగా కాలిన ముళ్ళతో పూడిస్తే కూడా అంత బాధ కలగదట. ఒకసారి ఆలోచించండి, మంచి పదునైన ముళ్ళు తయారు చేశాం, సన్నని ముళ్ళు, ఇనుప ముళ్ళు. ఈ ఇనప ముళ్ళు అలా ఒక పెద్ద షీట్ కింద తయారు చేసి దాన్ని కొలిమిలో బాగా కాల్చి ఈ కాలికాలి ఉన్న ఒళ్ళు కాలికాలి ఉన్న ఇనప ముళ్ళు ఎర్రగా ఉన్న ముళ్ళని ఒట్టి గుచ్చితే అవుతాయి, గెసగెసలు ఆడిపోతాడు వాడు. చెంచాన్ని కాల్చి ఇలా మాట్లాడితేనే గెసగెసలు ఆడిపోతాం. మా చిన్నప్పుడు మా అన్నయ్య, మా మూడో అన్నయ్య, మా యోగి, మా చిన్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు లోపలికి వెళ్ళి ఒక చెంచా కాల్చిన వీపు మీద పెట్టాడు చచ్చినంత పని ఇందాక. అప్పుడు నేనేమో నాకు మూడేళ్ళు, వాడికేమో ఆరేళ్ళు ఎంతో ఉన్నాయి. ఆరేళ్ళు ఏంటండి, నాకంటే తొమ్మిదేళ్ళు పెద్దవాడు. వీపు అంతా ఎంత మచ్చ అయిపోయి బ్యార్ బ్యార్ అనాల్సి వచ్చింది. చెంచాతో కాలిస్తేనే మచ్చ అన్నటికి పోవట్లా. అటువంటిది ఈ ఇనప ముళ్ళు పొదునైన ముళ్ళు తయారు చేసి వాటిని కొలిమిలో కలిసి అవి ఒంటికిలో గుచ్చేస్తే అంత బాధ కలుగుతుంది. అంతకంటే ఎక్కువ బాధ రురువులు అనేటటువంటి పురుగులు మృగాలు పుడితే మానవులకు కలుగుతుంది. అదనమాట రౌరవ నరకం అంటే. ఆ రౌరవ నరకం నుంచి తప్పించే మహానుభావుడు రురుభైరవుడు. ఆయన దంతములు రురువులు యొక్క కోరల వలె ఉంటాయట. ఈయన ఆకారం, ఈయన ఉపాసన చేసే విశేషాలన్నీ కూడా మనం రాబోయే భాగంలో తెలుసుకుందాం. ఈ భైరవులకు సంబంధించిన విషయాలు మాత్రం తప్పక అందరూ శ్రద్ధగా వినండి, కనీసం కాలభైరవుని తలుచుకోండి, కథ వినండి. మీకు నరకం రాదు, భైరవానుగ్రహం కలిగితే అకాల మృత్యువు కూడా లభించదు.